భీముడి దగ్గరకు వస్తూ ఉంటే ఆ కుమ్మరివాడు ఆశ్చర్యపోయాడు, భీముడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి విచిత్రం ఇది, చక్రవర్తిగా నా దగ్గరికి ఒంటరిగా వస్తున్నాడు అని పాపం ఆ కుమ్ముతున్న మట్టి ఆపేసి రెండు చేతులు తోడించి మహారాజా నమస్కారం అన్నాడు. ఎందుకంటే రాజు అంటే విష్ణు స్వరూపుడు, రాజు గారు అంటే తండ్రితో సమానం. ఆ చాలాసార్లు చెప్పాను మీకు అది. అందుకని మహారాజుకి నమస్కారం చేయవలసింది ఎవరైనా. నమస్కారం చేయగానే నువ్వు నాకు నమస్కారం కాదు బాబు, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తానని ఈయన నమస్కరించాడు. మహారాజా నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి, మీరు సాష్టాంగ నమస్కారం చేయటం ఏమిటండి అన్నాడు. అప్పుడు తండమానుడు భీమ పూజయసే దేవం కథం వద కులోత్తమ. నాయన భీమ, నేను వేళాకోళంగా నీ దగ్గరికి రాలేదు, నేను నీకు నమస్కరించడం వెనకాతల ఏ రాజకీయము లేదు, నిన్ను అవమానించడము కాదు ఇంకోటి కాదు, నేను ఒక పని మీద వచ్చా. నువ్వు ఈ దేవదేవుణ్ణి మట్టితో బొమ్మగా తయారు చేసి పూజ చేస్తున్నావు, నీ పూజా విధానం ఏమిటి, ఏం మంత్రాలు చదువుతున్నావు, అసలు ఎలా పూజ చేస్తావో చెప్పు, అది తెలుసుకోవాలన్నట్టు. అంటే ఈయన పూజా విధానం తెలుసుకుని అలా చేసి స్వామి అనుగ్రహం కొట్టేద్దామని. అందుకని ఎలా పూజ చేస్తున్నావో చెప్పన్నాడు. కథం పూజ చేసే దేవం, దేవుణ్ణి ఎలా పూజిస్తున్నావు అని అడిగాడు. ఆయన ఒక క్షణకాలం మతిపోయి నేను ఏం చెప్పనండి అన్నాడు. జాతుజానే నచార్చ, చాలా అంటే మట్టి విసుక్కుని కొండలు చేసుకునేవాడి దగ్గరకు వచ్చి విష్ణుమూర్తి పూజ ఎలా చెయ్యాలి అని అడిగితే నేనేం చెబుతాను, అలాంటి తాతగారు లాంటి పండితులు అడిగితే చెబుతారు, కానీ నాకేం తెలియదు. కులాలు కుమ్మరివాడు అర్చన తెలియదు, అంతరం తెలియదు. సుస్పష్టంగా చెప్పాడు నజానే అర్చనం, ఆ అర్చనం తెలియదు, మాట్లాడటమే తెలియదు, స్పష్టంగా మాట్లాడలేను, నాకేమీ తెలియదు. ఇక నువ్వేదో అర్చిస్తున్నానన్నావు, నేను అర్చిస్తున్నానంటే ఏమిటో తెలియదు, అర్చన అంటే తెలియదు కానండి, నేను కొలుచుకుంటున్నానండి. అర్చన అనే సంస్కృత పదానికి అర్థం కూడా తెలియదు. అర్చనయే తెలుగులో కొలవడం, పూజించడం అంటే కొలవడమే కదా, అది కూడా తెలియదు పాప ఆయనకి, అంత అమాయక భక్తుడు. మీరన్న ఆ సంస్కృత పదం ఏమిటో తెలియదండి. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన అంటే భక్తి, అందుకని మా స్వామివారి విగ్రహాన్ని మట్టితో మెత్తగా తయారు చేసి పెట్టుకున్నాను. ఆ విగ్రహం మెత్తగా ఉంటుందండి, మెత్తని మట్టితో మెత్తని విగ్రహం తయారు చేసి పెట్టుకున్నాడు. రోజు దాని మీద ఇన్ని చుక్కలు నీళ్లు పోసి నీకు నీళ్లు వస్తానంట, స్నానం అని అండవు, స్నానం సమర్పయ అని అంటున్నాడు, నీకు నీళ్లు వచ్చేస్తనా అన్నాడు. పాప ఆయన నీకు అన్నం పెడతనా అన్నాడు ఆయన. అంతేగాని నైవేద్యం సమర్పయా మీకు తెలియదు, నాకు పుష్పం సమర్పయా కాదు, ఓ పువ్వు విశ్వకన్నా అన్నాడు పాప. భక్తులు కదండి, చదువుకోవడానికి భక్తికి సంబంధం ఉంది అవునా. అటన్నప్పు ఉన్నాడు ఆయన, శివుణ్ణి చూశాడు. శివుడితో ఆయన ఏమన్నాడు తెలుసా, ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గాసిం బెట్టడు కొట్టనట్టడవి కల్జూవి క్రీడ ఏ యాసంగట్టితి వేటి గడ్డయులు నీవా కొన్నచో మూడు నీళ్ళే సుట్టం గుళ్ళు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా అన్నాడు తప్ప శివ అన్లా. ఒకసారి ఈ కొండ గుహలో ఒంటరిగా ఈ సువర్ణముఖి అనే ఏటి ఒడ్డున శిథిలంగా ఉన్న ఈ రాళ్ల గుట్ల మధ్యలో ఎలా ఉంటుందో, ఎన్ని పులులు తిరుగుతున్నాయి, సింహాలు తిరుగుతున్నాయి, ఇవి నీ మీద పడి దాడి తీయవా, ఆ శివలింగం మీద పడి దాడి చేస్తాయట, ఆయనకి ప్రమాదం అంట, అది ఆయన బాధ. దేవుడి మీద ప్రేమతో అలా అన్నాడు. ఆకలి వేస్తే కూడు నీరు ఎవరు తెచ్చి పెడతారు, కలిస్తే దుప్పటి కట్టిపోయేవాడు ఎవడు ఉంటాడు, అడికి ఇక్కడ ఉండవు మాతో మా ఊరు వచ్చి అన్నాడు. ఇప్పుడు నేను చదివింది పద్యమే కదా, నిజానికి అది పద్యంగా రాసిన ఒక విచిత్ర భాష. పోయేవాడు మాట్లాడుకునే భాషలో పద్యం రాసాడండి. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటింబులు శంగములు అనేది పోయేవాడు చదివే భాషలో అదే పద్యం చదువుతానండి. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటింబులు శంగములు కాసిం బిట్టడు కుట్రబట్టడవి ఈ కల్దు విక్రీనీడ ఏ అసంగట్టిది వేటిగట్టనిలు నీ వాకొండతో కూడు నీళ్లు ఏ సొట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికెళ్ళమా. ఈ భాషని పద్యంలో పెట్టాడు ఆయన. నేను పోయేవాడి భాషలో మాట్లాడితే ఇలా ఉంటుంది, కుర్రోహ కుర్రని పద్యంగా వాడితే అలా కనపడుతుంది. అంత బాగా రాసేవారు ఆ రోజుల్లో కవిత్వం అన పాపవాడి భాష అంతేగాని సంస్కృతంలో స్నానం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి అండం రాదు కదా. రాకపోతే భగవంతుడు శిక్షిస్తాడా? శిక్షించడు. ఆయనకి భాషకర్ల భావగ్రాహీ జనార్దన, మన భావం కావాలి కానీ భాష ఎందుకండి? ఆయనకి నువ్వు ఎలా పిలిచినా సంతోషంగా స్వీకరిస్తాడు. నువ్వు ఎలా మాట్లాడే పరి ఎందయో గట్ర మిత్రపోతున్నావు అని మా రాఘవ పిలిస్తే రాముడు పరిగెత్తుకొస్తాడు. మిత్రపోయిన వాడు అతని ప్రేమ కావాలి అవునా? ఆయనకి సంస్కృతం ఎందుకు? సంస్కారం నాకేమీ తెలియదు. ఆ బొమ్మ తయారు చేసుకున్నాను, ఏదో పువ్వు వేస్తున్నాను అనుకుంటాను, లేకపోతే నీళ్లు వచ్చేస్తానా అంట, పూడి ఎడతనా అంట, ఆయన పుచ్చుకుంటున్నాడేమో, నాకు పూజ ఏం తెలుసు అన్నట్ట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి పూజ చేయటం అనే పదం కూడా పలకలేవా, ప్రాణం అనలేవా, ఇటువంటి నీవు ఇంత భక్తుడివా అన్నాడు. మళ్ళీ అడిగాడు అండి భీముడు, అసలు నేను అర్చిస్తున్నానని ఎవరు చెప్పారండి? సాక్షాత్తు నువ్వు పూజిస్తున్న ఈ మట్టి బొమ్మ రూపంలో ఈ ఎదురుగుండా కొలువై ఉన్న శ్రీనివాసుడు నిజ రూపంతో చెప్పిన మాట. నువ్వు పూజ చేస్తున్నావని, నీ పూజ తనకి ఇష్టమని చెప్పాడు, నీ భక్తి అంటే తనకి ఇష్టం అన్నాడు. అదే అప్పుడు వెంటనే వాడికి మాత్రం కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి. అందుకే ఆయన్ని దైవం అన్నారు, దేవుడు అన్నారు. అలాంటి పిచ్చాడు మట్టితో విగ్రహం చేసి మట్టి పువ్వులు వేసి ఏదో నోటికొచ్చిన మాటలు పలికి ఒక పువ్వు ఒక తులసీదళం వేస్తే అది కూడా పుచ్చుకున్నాడా మా స్వామి? స్వామి నీకు ఎంత ప్రేమ. శ్రీనివాస ఇన్నిసార్లు నీకు ఇష్టమని చెప్పావు ఇతనికి, ఈ తొండమారుడికి, తొండమారుడితో నేనంటే ఇష్టమని చెప్పావు, ఇష్టమని చెప్పావు, నా పూజ స్వీకరించావు, కానీ ఆయనకి దర్శనం ఇచ్చావు నాకు తెలియదు, నేనేం పాపం చేశాను అన్నట్ట. అంటూ ఉండగానే హఠాత్తుగా ఈ కుమ్మరివాడి ముఖం మహాసూర్యకాంతితో వెలిగిపోయింది. అతని చెవులకు కుండలాలు వచ్చేసాయి. అతడు కూడా నీలమైన శరీరం ధరించాడు. అతనికి నాలుగు చేతులు వచ్చాయి. నెత్తి మీద కిరీటం, చేతుల్లో శంఖచక్ర కథాపద్మాలు, నడుముకు వడ్డాణం. అంటే చూస్తూ ఉండగా అతను ఏమైపోయాడు? విష్ణుస్వరూపుడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పాడు ఆ భీముడు, మా తొండమాన్ చక్రవర్తి ఇప్పుడు సంస్కారంతో కూడిన సంస్కృత భాషలో మాట్లాడేశాడు. ఇంతవరకు మాట్లాడిన భాష వేరు, ఇప్పుడు భాష వేరు. మహాత్మా రాజా, నాకు గుర్తుకొచ్చింది, నేను పూర్వజన్మలో భగవంతుడిని చాలా కాలం అర్చన చేశాను, ఎప్పటికీ నాకు భగవంతుడు కనపడలేదు, అసలు ఉన్నావా లేదా నువ్వు అని కోపంతో చేతిలో ఉన్న పండు ఆయన విగ్రహం మీద కొట్టాను. అప్పుడు ఆయన నవ్వి, ఇంకో 5 సంవత్సరములు నన్ను ఇలాగే నిష్టతో పూజ చేస్తే నేను నీకు కనపడేవాడిని, నువ్వు తొందరపాటుతో నా మీదకి పండు విసిరావు, దాంతో నా విగ్రహం పగిలింది, అయినా పూజ పూజే, నీ పుణ్యం వల్ల నువ్వు నా దగ్గరకు వస్తావు. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో తిరుపతికి దగ్గరలో, వెంకటాద్రికి దగ్గరలో, ఒక పల్లెటూరులో కొమ్మరివాడిగా పుడతావు, పామర భక్తితో నన్ను భక్తితో పూజిస్తావు, ఆ సమయంలో తొండమాన్ చక్రవర్తి నేను పంపగా నీ దగ్గరకు వస్తాడు. అతడితో సంభాషిస్తూ ఉండగా నీకు నా రూపం వచ్చేస్తుంది, నీ పూర్వజన్మ గుర్తుకొస్తుంది, నువ్వు శాశ్వతంగా వైకుంఠానికి వచ్చేస్తావు అని చెప్పాడు. అదే చెప్పాడు ఈయన, తొండమాంస్తేన సంవాద తదా మోక్షం గమిష్యసి. అంటే తొండమానుడితో నువ్వు మాట్లాడుతూ ఉండగా నీకు అన్ని పాపాలు తొలగిపోతాయి, పూర్వజన్మ రహస్యం తెలుస్తుంది, నువ్వు మోక్షం పొందుతావు అని చెప్పాడు. ఆ స్వామి ఇచ్చిన మాట ఇప్పుడు నిజమయ్యింది. నీతో మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా నాకు ఈ దివ్య రూపం వచ్చింది అని పలికాడు. అతని భార్యకు కూడా లక్ష్మీ స్వరూపం వచ్చేసింది. నేను ఒక్కడే మోక్షానికి వెళ్ళదా, ఆయన భార్యకు కూడా రూపం వచ్చింది, పిల్లలకి అదే రూపం వచ్చింది. భార్యతో పిల్లలతో కలిసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సరిగ్గా సమయానికి ఒక్కడొక విమానం వచ్చిందండి ఆయన. ఇత్యుక్త్వాత కులాలోపి ప్రత్యాసార్థం తథైవచ విమానం ఆగతం దృష్ట్వా దేవం దృష్ట్వా జనార్దన. ఇంతలో ఆయన దగ్గరికి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ దివ్య విమానంలో మహానుభావుడు జనార్దనుడు కనబడ్డాడు. శ్రీమన్నారాయణుడు అందులోనే ఉన్నట్ట. ఆ నారాయణుడు చూసి నమస్కరించాడు. విమానం కిందకి వచ్చింది. ఈ విమానంలోకి నేల మీదకి ఆగదది, నేల మీదకి దిగదా విమానం, కొంచెం ఎత్తులోనే ఉంటుంది. భూమి మీద కొంచెం ఎత్తులో ఉంటేనే ఆ విమానం ఆకాశంలో ఎగురుతుంది. నేల మీదకి వస్తే ఇక అక్కడ నుంచి ఆ విమానం కూడా మానవులకి సంబంధించిన విమానం అయిపోతుంది. అందుకే దేవతల కాళ్ళు, దేవతల విమానాలు నేలని తాకవు, నేల కంటే కొంచెం ఎత్తులో ఉంటాయి. ఇంకో రహస్యం, ధర్మరాజు గారి రథం కూడా యుద్ధం చేస్తున్నప్పుట భూమి మీద నుంచి ఐదు అంగుళములు పైకి వేస్తుందండి. ధర్మరాజు గారు యుద్ధం చేసేటప్పుడు ఆయన రథం నుంచి ఐదు అంగుళాలు పైకి లేచేదట. అశ్వత్థామ హతహనగానే రామ నెల మీద పడిపోయింది. ఆ రోజు నుంచి ఆయన రథం ఇంకా పైకి లేవడం మానేది. మనకు అనుమానం రావాలి కదా, అశ్వత్థామ హతహాన్ని అబద్ధం ఆడటం వల్ల ఆయన రథం నేల మీద పడిందా? అబద్ధం అంటే ధర్మరాజు అనే పదం పోయినట్టే కదా, మరి ధర్మం తప్పినట్టే కదా. కానీ కాదు, శ్రీకృష్ణుడు అశ్వత్థామ హతహ అను అని ధర్మరాజుతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణుడు కూడా నా చేత అసత్యం ఆడిస్తున్నాడు అని కృష్ణుడిని శంకించాడు. గురువు గారైన కృష్ణుడిని శంకించడం వల్ల ఆయనకి పాపం వచ్చి రథం కింద పడింది, అంతేగాని అబద్ధం ఆడటం వల్ల కాదు. అదే కనుక ఆయన కృష్ణుడు చెప్పిందే ధర్మం అని అశ్వత్థామ హతహ అని కృష్ణుడిని శంకించకుండా ఉంటే ఆయన రథం నేలకి దిగేది కాదు. అదే కాదు, మరణానంతరం మరణించకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు కదా, అందరూ మరణించి స్వర్గానికి వెళ్తారు, ఒక్క ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళి కూడా మళ్ళీ నరకానికి వెళ్ళవలసి వచ్చింది కొంతసేపు. దానికి గల కారణం కేవలం కృష్ణుడిని శంకించడమే. ఈ రోజు నుంచి మీ గురువు గారు ఏదైనా చెబితే శంకించకుండా పని చేయండి. శంక వల్లే వస్తాయి మనకి ఈ పాపాలన్నీ. శంక లేకుండా మా గురువు గారు చెప్పారంటే కాదు, అంటే అది ప్రమాణం అనుకోండి, ఎందుకంటే ప్రమాణం లేకుండా చెప్పారని ఒక నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా శంక ఉండరాదు. స్వామివారి యొక్క రథం పైన ఉన్నది, అందులోకి భీముడు అతని భార్య పిల్లలు ఎక్కారు. దండమానుడు చూస్తూ ఉండగా ఎదురుగుండా రెండు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా, దండమానుడు మహారాజు కదా పైగా భక్తుడు కదా, ఆయన చూస్తూ ఉండగా ఈ విమానం రిమ్మున వెళ్ళిపోయింది వైకుంఠాన్ని. అప్పుడు కయ్యూ పెట్టుకొని దండమాన చక్రవర్తి జనార్దన శ్రీనివాస అని పిలిచాట. శ్రీనివాసుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి అన్యాయం, కళ ముందు ఆ మహాభక్తుడిని తీసుకుపోయావు, నేను నీకు బంధువుగా త్యాగుడిగా నీవంటే అత్యంత ప్రీతి కలిగిన వాడిగా నిరంతరం అర్చిస్తున్నాను, దానిగా నేను దుర్మార్గుడు అయితే ఎలాగో నువ్వు నాకు కనపడవు, కనపడి కూడా ఆయనకి ఇచ్చిన వైకుంఠం నాకెందుకు ఇవ్వలేదు అన్నాడు. కల బాధపడిపోయాడు రాజుగారు. ఈ జన్మలో ముక్తి లేదా అంటే నీకు లేకపోవటం ఏమిటి, కానీ ఇంకా కొంతకాలం మహా తపస్సు చెయ్యాలి నువ్వు, నీలో రాజుని అనే అహంకారం ఓ రమంత ఉన్నది. పరిపాలన చేసినంత కాలం ప్రజల యొక్క పాపాలు కొన్ని రాజు దగ్గర ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మనల్ని పరిపాలించే ప్రభువులకి మనం వాళ్ళకి ఓటేసి ఎక్కించాం కనుక వాళ్ళ పాపాల్లో మనకు కొంత భాగం, మన పాపాలు వాళ్ళకి పెడతాయి, పరస్పరం పుచ్చుకుంటూ ఉన్నాం మనం. అంతేగాని నెల వేసే పింఛను పుచ్చుకోవడం కాదు, అసలు పింఛను ఇదే. రాజుగారు ప్రజల పాపాలు పొందుతాడు, రాజుగారి పాపాలు ప్రజలు పొందుతాడు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి గొప్ప రాజుని ఎన్నుకోవాలి. రాజా రాష్ట్రకృతం పాపం అనే సామెతను అనుసరించి కొంత పాపం ఇంకా మిగిలి ఉన్నది. ప్రభు ప్రజలు చేసిన పాపంలో కొంత భాగం పొందుతాడు, ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. ఆ పాపం పోవడానికి మహా తపస్సు చేయి, తపస్సు చేశాక నీకు ముక్తి వస్తుంది. ఏం కంగారు పడక్కర్లా, ఎటువంటి వాడికైనా ఎప్పుడో ఒకప్పుడు ముక్తి వస్తుంది, నీకెందుకు రాదు. కొంతకాలం తపస్సు తీయనగానే భక్తితో స్వామికి నమస్కరించి ఇంటికి వచ్చేశాడు. ఈ తొండమాన్ చక్రవర్తి కొడుక్కి శ్రీనివాసుడి దగ్గర ఎట్లాడుండే భక్తితో, ఆ కాలంలో అందరూ అదే పేరు, వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు, వెంకన్న తేనయ్య ఇదే. సపుత్రం శ్రీనివాసాఖ్యం అభిషిద్య విధానత, ఇంటికి రావడంతో తొండమానుడికి నేను పరిపాలన చెయ్యను, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని స్వామి అనుగ్రహం పొందుతాను అని నిర్ణయించుకుని తన కొడుకు శ్రీనివాసుని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుని చేసేశాడు. కొడుకుతో ఏమన్నాడు, ఈ భూమండలాన్ని నాకంటే నీ పెదనాన్నగారు ఆకాశరాజు కంటే మా తండ్రి గారైనటువంటి సుధర్ముడి కంటే ఆయన తండ్రి సువీరుడి కంటే పాండవ వంశస్థులందరికంటే నువ్వు ధర్మంగా పరిపాలించు, ఎందుకంటే మా వాళ్ళు ధర్మంగా పరిపాలించారు, అధర్మం జరగరు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించారు, ప్రజల కోసం ప్రాణం ఇచ్చారు తప్ప ప్రజల ప్రాణాలు తీయలేదు, వల్ల నువ్వు ధర్మబద్ధంగా ఈ భూమండలాన్ని పరిపాలించు అని పలికి అడవి పెడిపోయాడు. ఆ క్షణం అడవి పెడిపోయాడు. ఎంత తపస్సు చేశాడండి, ఆ తపస్సు చేశాడు. అడవిట్టి అక్కడ ఇక్కడ కాదు, ఏడు కొండల పైకి వెళ్ళి అదంతా కేకారణ్యమే కదా. కొండల మీద ఇప్పటికీ అడవులు ఉన్నాయంటే ఆ రోజులు ఎలాంటి అడవులు ఉంటాయి? ఆకాశ గంగ పాపనాశనం ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఒకనొక ప్రాంతంలో కూర్చుని కఠోర తపస్సు చేశాడు. ఆయన శరీరం అంతా పుట్టలు పోసేసాయి, చీమలు దోమలు ఆయన మీద చేరి ఆయన చర్మాన్ని మాంసాన్ని తినేశాయి, రక్తం తాగివేశాయి, అస్థిపంజరంగా మారిపోయాడు. పైన పుట్టలు ఉన్నాయి, అయినా సరే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ కఠోర తపస్సు చేశాడు. అష్టాక్షరి మంత్ర జపం విడిచిపెట్టకుండా తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని శ్రీనివాసుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అతను ఎలా ఉన్నాడు? ఆరుక్య గరుడం దేవు రమా భూమి సమన్విత గరుత్మంతుని మీద ఎక్కువన్నట్ట. ఆ గరుత్మంతుడు ఇలా రెక్కలు అల్లారుస్తూ ఉంటే అందులోంచి కూడా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం ధ్వనిస్తున్నది. గరుత్మంతుడి రెక్కలు బంగారపు కాంతితో ఉంటాయి. సువర్ణ వర్ణముతో ఉన్నటువంటి గరుత్మంతుని యొక్క రెక్కల మధ్యలో కూర్చున్నాడు. ఓ పక్కన లక్ష్మీదేవి కూర్చుని ఉన్నది. అనేక సూర్యుల కాంతితో వెలిగిపోతూ శంఖం చక్రం గద పద్మం వంటి ఆయుధాలు ధరించి కరుణ కళ్ళల్లోంచి తొణికిసలాడుతూ ఉండగా అక్కడికి వేంచేసి రాజా ఉత్తిష్టోత్తిష్ట లే వచ్చాం, నీ తపస్సుకి మెచ్చుకున్నాను అన్నాడో లేదో ఆ పుట్ట పగిలిపోయింది. అందులో ఉన్న తండమానుడు ఆ సౌందర్యంతో పూర్వం కంటే అందమైన రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఎముకలు పోగ్గా మారిపోయిన ఆయన అద్భుత రూపం ధరించాడు. ధరించి రెండు చేతులు జోడించి నమస్కరించాడు స్వామివారికి. ఇంకవలో కోరుకోమన్నాడు శారంగి. ఇపోక మోహరహితం జరా మరణవర్జితం పునరావృత్తి రహితం తద్విష్ణోహో పదమాయణ. నా కోరిక నీకు తెలుసు, ఒకే ఒక్క ప్రాంతం ఉన్నది ఈ చరాచర జగత్తులో, అక్కడికి వస్తే ముసలితనం ఉండదు, పాఠం ఉండదు, జన్మించడం ఉండదు, జన్మించకపోతే మరణం ఉండదు, శోక మోహములు ఉండవు, నిత్యం బ్రహ్మానందం తప్ప మరేమీ ఉండదు. అటువంటి నిరూపమైన అంటే సాటి లేని అపునరావృత్తి తిరిగి రావలసిన అవసరము లేని మోక్షం అనే నిధి ప్రసాదించు. ఆ ముక్తి నీ వైకుంఠంలోనే ఉంటుంది, నాకు వైకుంఠం ప్రసాదించు. ఆనాడు కుమ్మరి భక్తుడు భీముడికి భార్యతో పాటు వైకుంఠం ప్రసాదించు. తపస్సు చేస్తే నాకు కూడా ఇస్తావనే నమ్మకంతో ఇక్కడ తపస్సు చేస్తున్నాను. నా భాగ్యం వల్ల గరుడ వాహనం మీద దేవేరితో ఏం చేసి దర్శనమిచ్చావు, నాకు ముక్తి తప్పింకేం వద్దన్నట్టు. వెంటనే స్వామివారు తిరుగులేదిక, నీకు ముక్తి ఇచ్చేశాను, నా రూపం నీకు ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? సారూప్యం ఇస్తున్నాను, అచ్చము నా వంటి రూపం పొందుతావు అన్నాడో లేదో. వైకుంఠం నుంచి మరొక దివ్య విమానం వచ్చింది. ఆ దివ్య విమానంలో పుణ్యశీలుడు సుశీలుడు సునందుడు నందుడు అని పిలువబడే శ్రీమన్నారాయణుని దూతలు ఉన్నారు. వాళ్ళు వచ్చి చెరో రెక్క పుచ్చుకుని అచ్చం విష్ణుస్వరూపుడైన ఆయన్ని ప్రేమగా నడిపించుకుంటూ విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో గంధర్వులు అక్కడికి వచ్చారట. గంధర్వై స్తూయమాన అసౌ, గంధర్వులు ఆయన స్తోత్రం చేశాడు. ఎంత అదృష్టవంతుడివి, శ్రీనివాస భక్తుడివి, తొండమాన్ చక్రవర్తివి, ధర్మమూర్తివి, నిరంతరం శ్రీనివాసుడితో సంభాషించిన వాడివి, తచ్చిన వాళ్ళకి ప్రాణం ఇచ్చిన వాడివి, అందుకే స్వామి అనుగ్రహానికి పాత్రుడివయ్యావు. ఏ వ్యక్తి పొందలేని పరమ పవిత్రమైన వైకుంఠాన్ని ఆయన రూపం పొంది మరీ పొందుతున్నావు, ఆయన రూపం నీకు లభించింది అని ఆయన్ని స్తోత్రం చేశారు పాటలతో. అప్పుడు ఆయన దివ్యమైన వైకుంఠానికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. ఇతరు కథ చెప్పి సూతుడు దీనికి ఫలశ్రుతి కూడా చెప్పాడు. కొన్ని కథలకు వెంటనే ఫలశ్రుతి చెప్పాడు. సుయాధ్య పఠేత్ భక్త్యా కథాం పుణ్యాం పురాతని. ఈ కథ పుణ్యప్రదమైన కథ, పురాతన కథ, అత్యంత ప్రాచీనమైన కథ, వెరీ ఏన్షియంట్ అన్నమాట అది. ఈ కథని వినిపించిన విన్న ఇక్కడ ఏమన్నాడు, శ్రావయేత్ యహ శృణుయాత్. శ్రావయేత్ అంటే వినిపించుట, నాకు మీకు వినిపించాడు. మీరేం చేశారు? విన్నారు. చెప్పినా విన్నా విష్ణులోకం సగచ్చతి, వాడు గ్యారంటీగా వైకుంఠానికి వెడతాడు. పదవ అధ్యాయం, ఇప్పుడు నేను చెప్పినది పదవ అధ్యాయం వెంకటాచల మహాత్మ్యం పరమ పవిత్రమైన స్కాంద పురాణంలోని ఘట్టం ఇది. అందులో ఉన్న శ్లోకం ఇది, పోయి ఇంకా అక్కడెక్కడ శ్లోకం కాదు. వినిపించిన విన్న భక్తితో మళ్ళీ, అది కూడా మీరంతా భక్తితో విన్నారు. భక్తితో వినకపోతే ఎంతో మందికి వస్తారు? పరమ భక్తులు కనుక శ్రద్ధగా మీరు విన్నారు, నేను భక్తితో చెప్పాను. ఇలా వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కాదు, శరీరం విడిచిపెట్టాక వార్ధక్యంలో వైకుంఠమునకు వెళ్ళి తీరుతారు. విష్ణులోకం సగచ్చతి, వాడు విష్ణులోకానికి వెడతాడు. ఇంకా ఈ కథ అత్యంత పవిత్రమైనది. ఈ పురాతన కథని ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు పారాయణం చేసుకుంటే కష్ట విముక్తి పొందుతారు. ఏ కష్టాలు లేనప్పుడు పారాయణం చేస్తే ఉన్నంతకాలం మనశ్శాంతితో జీవిస్తారు. ఈ కథ సకల భోగాలు కూడా ఇస్తుంది అండి, ఈ లోకంలో భోగాలు ఇస్తుంది. సతు భక్త అఖిల భోగాన్ కామాన్ అంతే విష్ణు పదం వ్రజే. ఈ లోకములో ఈ కథ విన్నటువంటి వాళ్ళు బ్రతికున్నంతకాలం ఆరోగ్యముగా సకల భోగములు అనుభవిస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది, గృహ సౌఖ్యం ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో సౌఖ్యం ఉంటుంది, పిల్లలతో సౌఖ్యం ఉంటుంది, అన్ని రకాల సుఖాలు అనుభవిస్తారు, కోరిన కోరికలు తీరుతాయి. అంతే శరీరం విడిచాక విష్ణు పదం వ్రజే, విష్ణు పదమైన వైకుంఠమును పొందుతారు అని కథకి వెంటనే ఫలశ్రుతి కూడా చెప్పేశారు. తర్వాత కథ చెబుతాను. ఒకప్పుడు కశ్యపుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ వచ్చి మీకు ఇద్దరులో భాగవతంలో విన్నారు. పరీక్షిత్ అనే మహారాజును శృంగి అనేవాడు శపించాడు. దానివల్ల 7వ రోజు సూర్యాస్తమైన తర్వాత అతడు పావు కాటుకుని చచ్చిపోతాడు. అతన్ని రక్షించడానికి కాశ్యపుడు బయలుదేరాడు. కాశ్యపుడికి పాము విషయానికి విరుగుడు తెలుసు. ఈయన పరీక్షిత్తుని తక్షకుడు కాటు వేస్తాడు, తక్షణం చచ్చిపోతాడు. అతడు చచ్చిపోయిన వెంటనే నేను మందు వేసి మంత్రం వేసి బతికిద్దామని బయలుదేరాడు. దారిలో ఒక చోట ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు దగ్గర ఓ బ్రాహ్మణుడు కనపడ్డాడు. నువ్వెవరివని అడిగట్టి కశ్యపుడిని. నా పేరు కాశ్యపుడు అండి, కశ్యప వంశంలో పుట్టినటువంటి వాడిని, పాము మంత్రాలు తెలుసు, పరీక్షిత్తుని రక్షించడానికి వెడుతున్నాను అనగానే పరీక్షిత్తులు కాటేసేది పిల్లపాము అనుకున్నట్రా, అదేమన్నా బురదపామా, కాటు వేసేది తక్షకుడు అన్నట్టు అవతల బ్రాహ్మణుడు. నాకు తెలుసులే అవ్వాయి, తక్షకుడే కాదు వాడి బాబు అయినా సరే కాటు వేస్తే చచ్చిన వాడిని బతికించే శక్తి నాకుందన్నాడు ఈయన. అలాగా తక్షకుండా ఎప్పుడైనా చూసావా అన్నట్టు వాడు, చూడవలసిన అవసరం లేదన్నాడు ఈయన. ఇదిగో నేనే తక్షకుండా వెంట ఎదురుగుండా ఉన్న బ్రాహ్మడు కాస్త ఏకంగా 1000 పడగలతో భయంకరాకారం ధరించాడు. ఇంకో 1000 పడగలున్నా ఐ డోంట్ కేర్, నీ పాము విషయానికి విరుగు నాకు తెలుసు అన్నాడు ఈయన. పాము చూస్తే గుండెకి తెచ్చిపోతాం, కానీ ఈయన నాకేం భయం లేదయ్యా అన్నాడు. అప్పుడు నవ్వి, ఇంతెందుకు, తచ్చిన వాడిని నువ్వు బతికించగలవదు లేదు, ఇప్పుడే నిరూపిద్దాం. ఈ మర్రి చెట్టు ఇక్కడ పక్కనే ఉన్నది, దీన్ని నేను కాటేస్తాను, అప్పుడు అది ఏమవుతుందో చూడు. దాన్ని యథాతథంగా చేయగలిగితే నీ మంత్రశక్తిని నేను మెచ్చుకుంటాను అన్నాడు. కశ్యపుడు సరేనన్నాడు. వెంటనే తక్షకుడు ఆ మర్రి చెట్టుని బుస్సులు కాటేయగానే ఆ మర్రి చెట్టు ఒక్క లిప్త కాలంలో భగ 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 మంటలతో కాలి బూడిదైపోయింది. అంతటి విషం అనమాట అది, విషాగ్ని. ఆ విషాగ్ని చాలక ఆ చెట్టు బూడిదైపోయింది. ఒక క్షణకాలం చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఈ కాశ్యపుడు ఇంతేనా, ఇంకేమన్నా నేను మినిముగ్గా చెట్టును బూడిచ్చేస్తే ఇంతేనా అన్నాడు. ఇంతే సర్లే, కోతలకేముంది, ఈ బూడిద సంగతి చూసేవన్నట్ట. అప్పుడు ఈ కాశ్యపుడు ఆ బూడిద దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా పోగేసి ఓ ముద్ద కింద చేసి కమండలంలో నీళ్లు తీసి ఓ మంత్రం చదివి ఆ నీళ్లు ఆ బూడిద మీద అల్లగానే దబడబడ శబ్దంతో మొత్తం మర్రి చెట్టు యథాతథంగా తయారైపోయింది. ఆ మర్రి చెట్టు మీద ఓ బ్రాహ్మణుడు ఆకులు కోసుకుంటాడు, వాడికి బతికి కట్టమని. ఇప్పుడు బుర్రబొక్కడం కశ్యపుడి దగ్గర నుంచి తక్షకుడికి వచ్చింది. తక్షకుడు వణికిపోయాడు. ఏమి మంత్రశక్తిరా నీది, కాశ్యప నువ్వు సామాన్యునివి కాదు, నువ్వు నిజంగా చచ్చిపోయిన పరీక్షిత్తుని బతికిస్తావు, కానీ కర్మం కాదు, శృంగి శాపం జరగాలి, నీకు కావలసింది డబ్బే కదా, రాజుగారిని బతికిస్తే రాజుగారు అర్ధరాజ్యమో లేకపోతే బంగారం ఇస్తాడు, నీ జీవితంలోనే కాదు కొన్ని కోట్ల తరాల వరకు మీ వాళ్ళు బతికేంత డబ్బు నేను ఇస్తాను, పాతాళ లోకంలో కొన్ని కోట్ల బంగారు నాణ్యములు విలువ చేసే మణులు ఉన్నాయి మా దగ్గర, ఆ మణులు ఇస్తానని ఓ 5-6 బస్తాల మణులు దీనికి ఇచ్చేసేట. ఆ మణులు కూర్చుంటే ప్రపంచం కొనేయచ్చు. డబ్బు చూసుకునే సర్లే, ఆ రాజుగారిని రక్షించడం ఇప్పుడు ప్రస్తుతం అనవసరం, శాపానికి ఆయన చావాలి, డబ్బు ఎలాగో వచ్చింది కదా అని డబ్బు కోసం ఆశపడి ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంటికి వెళ్ళి బంగారం ఈ మణులతోటి ఇల్లు కట్టుకుని సుఖపడుతూ ఉంటే ఆయన శరీరం అంతా పుళ్ళు పడిపోయి కుష్ఠరోగం వచ్చి పడిపోయింది. ఏ పాపానికైనా ఎవడైనా శిక్ష పొందవలసింది. ఆయన శాకల్యుడు అని ముని దగ్గరికి వెళ్ళాడు. శాకల్యముని, నేను మహాపండితుణ్ణి, మంత్రవేత్తని, నా కర్మకారి శరీరం అంతా పుళ్ళు పడిపోయి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది అంటే, నువ్వు మహాత్ముడికి సందేహం లేదు, కానీ మహారాజైన పరీక్షిత్తుని రక్షించే మంత్రశక్తి ఉండి కూడా డబ్బు కక్కుర్తిపడి వెనక్కి వెళ్ళిపోయావు, కాలగతిని ఎవరో దాటించలేమని నీకు నీవే సర్ది చెప్పుకున్నావు, అందువల్లే నీకు ఈ పాపం వచ్చింది, ఈ రోగం వచ్చింది అన్నట. ఏమేననుకోండి, ఆ శాపాన్ని మళ్లించకూడదని ఆ తక్షకుడు చెప్పడం వల్ల నేను లోబడ్డాను, డబ్బు కూడా లొంగాను, ఇప్పుడు ఈ రోగం వచ్చింది, ఈ రోగానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అన్నాడు. పర్వతమైన 7 కొండలున్నాయి, వెంకటాద్రి అనే ఒక పర్వతం ఉన్నది, ఆ కొండ మీద స్వామి పుష్కరిణి అని ఒక తీర్థం ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని సకల పాప పరిహారార్థం పుష్కరిణి స్నానమహంకరిషి అని స్నానం చేస్తే నీ రోగం పోయి పాపం పోతుంది, ఇక నీకు జీవితంలో ఏ ఢోకం ఉండదన్నట. సంగత్వ వెంకటం శైలం స్వామి పుష్కరిణీం శుభాం. వెంకటాద్రి మీదకి వెళ్ళు, స్వామి పుష్కరిణిలో ముందు స్నానం చెయ్యి, నీ రోగం చాలా వరకు పోతుంది. దానికి పక్కనే బంగారు కొండ మీద ఆనంద నిలయంలో శ్రీనివాసుడు ఉంటాడు, ఆయన్ని భక్తితో పూజించు, నమస్కరించు, మిగతా పాపం పోతుంది, నీ శరీరం యథాతథంగా తయారవుతుంది, నరకం కూడా రాదు అనగానే అప్పటికప్పుడు ఈయన కాలినడకన నానాయాతనప్పుడే కొండ మీదకి వచ్చాడు. కాలినడకన వెళ్ళడం అట్ల కుష్ఠరోగి, అలాగే నడుచుకుంటూ వచ్చాడు. వెంటనే పుష్కరిణిలో స్నానం చేశాడు, స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వస్థోభూత్ కాశ్యపో విప్రో, ఆ వైద్యుడు మంత్రవైద్యుడు ఆ క్షణమే పూర్తిగా ఆరోగ్యవంతుడు అయిపోయాడు. వెంటనే స్వామి దగ్గర నుంచి వచ్చాక తాటి వైద్యులందరికీ చెప్పి, మనం వైద్యంలో చేసే పాపాల వల్ల పేదవాళ్ళకి సక్రమంగా వైద్యం చేయకపోవడం వల్ల వచ్చే పాపాలు పోతాయి, నేను పరీక్షిత్తుకి వైద్యం చేయకపోవడం వల్ల వచ్చిన పాపం అంతా పోయి నాకు తిరిగి ఆరోగ్యం వచ్చింది, మీరు కూడా తరచుగా వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేయండి అన్నాడు. ఈ కథ విన్నవాళ్ళు కూడా తమ వృత్తికి ద్రోహం చేయకుండా వృత్తిని సక్రమంగా నిర్వహిస్తారని ఫలశ్రుతులు చెప్పారు. అంత గొప్ప కథ ఏది. ఏమైనా స్వామి పుష్కరిణి ఇలాంటి భయంకర పాపాలను తొలగించే పుష్కరిణి. ఈ కథ కూడా శ్రద్ధతో వింటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.